the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం మే 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూషన్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఇదో ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారెంటెడ్ బై ద హోస్ట్ అండ్ దట్ ద వర్క్ ఈస్ దర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. అట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దర్ వ్యూస్ which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. గత కొన్ని రోజులుగా మనము చాలాసార్లు విన్నటువంటి పదం బయోపిక్. ఎస్, ఇవాళ మన టాపిక్ బయోపిక్కే. ఎందుకు బయోపిక్కే అని అంటే, ఇప్పుడు వెరీ సూన్ మహానటి వస్తుంది, రైట్? అది సావిత్రి గారి బయోపిక్. అండ్ అంతకన్నా ఒక నెల తర్వాత కరెక్ట్గా మన సంజయ్ దత్ బయోపిక్ వస్తుంది. రణబీర్ కపూర్ ప్లే చేస్తున్నాడు. ఇదివరకు బయోపిక్స్ రాలేదా అంటే బోలెడన్ వచ్చినాయి. సో అసలు బయోపిక్స్ నిజంగా చాలా కష్టమైన విషయమా, లేకపోతే ఒక నార్మల్ స్టోరీని ఏదైనా ఒకటి రాసుకుని దాన్ని తీయడం కష్టమా అని అంటే, ఐ సీరియస్లీ ఫీల్ దట్ బయోపిక్సే చాలా కష్టమైన విషయం. ఇదే విషయాన్ని మహానటి ఫంక్షన్, ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ కూడా, మన తారక్ కూడా మాట్లాడుతుందే చెప్పాడు. ఆల్రెడీ ఒక మనిషి మనకి తెలుసు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తెలుసు, వాళ్ళు నటించిన సినిమాలు తెలుసు, లేకపోతే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ అయితే కనుక వాళ్ళ గురించి మనకు తెలుసు, వాళ్ళు ఎన్ని మెడల్స్ సాధించారు ఏంటి అన్ని తెలుసు మనకి. స్టిల్ అలాంటి ఒక వ్యక్తిని మనము మళ్ళీ ఒకసారి చూడాలి అని అంటే, ఇంకొక మనిషిని ఆ ప్లేస్లో చూడాలంటే కొంచెం కష్టమైన విషయం. దానికి ఫస్ట్ చాలా గట్స్ కావాలి, ఏది రోల్ ప్లే చేస్తున్న వాళ్ళకి. సెకండ్, దాన్ని పర్ఫెక్ట్గా సెల్యులాయిడ్ మీద పోర్ట్రేట్ చేయగలగాలి, అది డైరెక్టర్కి ఉండాల్సిన గట్స్. ఇంత చేసిన తర్వాత తీరా అది తిప్పి కొడితే గనక దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి గట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి సక్సెస్ అవుతుందని లేదు. లైక్ ఇప్పుడు భాగ్ మిల్కా భాగ్, మేరీ కోమ్, దంగల్, ఇవన్నీ కూడాను స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించినవి. సో వాళ్ళ గురించి మనకి పెద్దగా తెలియదు. అంటే ఎప్పుడైనా మహా అయితే గూగుల్ చేస్తే ఏదైనా ఈ సివిల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మామూలుగా ఎప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి మెడల్స్ అని అంటే కనుక ఒలింపిక్స్ హిస్టరీ తీసి దాంట్లో ఓకే దీంట్లో ఎన్ని వచ్చినాయి, దీంట్లో ఎన్ని వచ్చినాయి, ఓకే దాన్ ఇది అని అనుకుని అలా మనం గుర్తుపెట్టుకోవడమే తప్ప, వాళ్ళు ఎలా కఠోర పరిశ్రమ ఎలా చేశారు, ఎంత కష్టపడితే వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ ఒకటి, తర్వాత సచిన్ బిలియన్ డాలర్స్ డ్రీమ్స్. సో ఇలాగా ఇవన్నీ కూడా ఏంటంటే, అంటే వీళ్ళు ఇంకా కనీసం కొంచెం గ్లామర్ ఉన్నటువంటి స్పోర్ట్స్ పీపుల్. అంటే మనకి క్రికెట్ తప్ప ఇంక దేనికి పెద్ద గ్లామర్ లేదు కాబట్టి వీళ్ళ గురించి అయితే మనకు తెలుసు. అది కూడా ఏంటి, సచిన్ గురించి తెలుసు అంటే ఐదేళ్లప్పుడే బ్యాట్ పట్టుకున్నాడు, ఆ తర్వాత తను బౌలర్ అవుదాం అనుకున్నాడు, కానీ వాళ్ళ కోచ్ ఏమో లేదు నువ్వు బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి సజెషన్ ఇచ్చాడు, ఆ తర్వాత తను బ్యాట్స్మెన్గా మారాడు. ఆ తర్వాత ఇక రికార్డ్స్ గురించి అయితే మనం అసలు చెప్పక్కర్లేదు, ప్రతి పేపరు దాని గురించే మాట్లాడుతుంది. అండ్ మనకి పర్సనల్లీ చాలా మందికి, అంటే మనకి కనెక్ట్ అయ్యేది దేశంలో క్రికెట్, సినిమా, పాలిటిక్స్ కాబట్టి, క్రికెట్ ఎట్లాగూ కనెక్ట్ అవుతారు కాబట్టి సచిన్ గురించి బయోపిక్ తీస్తే ఇది తప్పు ఇది కరెక్టు ఇలా మనం అన్నీ ముందే చెప్పేసేయచ్చు. ఫర్ దట్ మ్యాటర్ నాకు అసలు ధోని సినిమా అయితే అస్సలు నచ్చల. ఎందుకు, అసలు బ్యాట్ పట్టుకున్నాడు అంటే బ్యాటింగ్ మొదలుపెట్టాడంటే ఇంకా అన్ని సిక్స్లు ఫోర్లు తప్ప అసలు ఎక్కడ తన, అంటే తను పడ్డ స్ట్రగుల్ కానీ లేకపోతే అసలు రన్స్, రన్ బిట్వీన్ ద వికెట్స్ అయితే అసలు చూపించినా చూపించలేదు. ధోని అంటే సిక్స్ కొట్టడే కొట్టేవాడు అన్నట్టుగానే ఉంది తప్ప. అండ్ మిగతా మసాలా అది ఇది కొంచెం యాడ్ చేశారు. నాకు ఎందుకు సంహౌ అది బయోపిక్ అన్నా కూడాను, అంటే సుశాంత్ రాజ్పుట్ కరెక్ట్గా ధోని దానికి సూట్ అయ్యాడు, ఆ బాడీ లాంగ్వేజ్కి కానీ ఆ పర్సనాలిటీ కానీ సూట్ అయ్యాడని చూడటమే తప్ప, అంటే అదాటిన చూస్తే సడన్గా ధోని అనేమో అని అనిపిస్తుంది, అలా అనిపించాడు తప్ప. బయోపిక్లో ఉండాల్సినటువంటి ఆ స్టోరీ, అంటే స్ట్రగుల్ చెప్తేనే కదా రేపు పొద్దున అసలు ఎలా వీళ్ళు సక్సెస్ అయ్యారనేది వాళ్ళ అంతర్మథనాలు ఇవన్నీ తెలిసేది. అలా చూసుకుంటే అజర్ సినిమా చాలా బాగా తీశారు. దాంట్లో ప్రతి ఒక్కళ్ళని ఇన్వాల్వ్ చేశారు. అంటే మరి తన లైఫే కొంచెం వివాదాస్పదంగా ఉండడం వల్ల మరేమో తెలియదు. మరి అలా చూసుకుంటే ధోని, యువరాజ్ ఇద్దరు ఒకళ్ళని డేటింగ్ చేస్తున్నారని అదని ఇదని ఓ తెగ వచ్చినాయి అప్పట్లో. వాటి వేటి గురించి అంటే నేను అనేది ఓన్లీ రిలేషన్షిప్స్ గురించే మాట్లాడాలా, స్పోర్ట్స్ కదా మాట్లాడాల్సింది, సో వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వాళ్ళ ఆట గురించి మాట్లాడాలి కదా అని అంటే ప్రతి ఒక్క మనిషిలోనూ స్ట్రగుల్స్ ఉంటాయి, వాటి వేటి గురించి అసలు పోర్ట్రే చేయలేదు. వెరీ అజర్ మూవీని చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కూడాను తీశారు, అప్పుడే అది పర్ఫెక్ట్ డ్రామా అవుతుంది. బేసికలీ అది మనం గమనించాల్సింది. మూవీ ఏదైనా సరే ఒక పర్ఫెక్ట్ డ్రామా మెటీరియల్గా ఉంటేనే అది మనకి కొంచెం అరే అపీలింగ్గా అనిపిస్తుంది, అరే కరెక్టే అని. డాక్యుమెంటరీలా ఉంటే ఎవరూ చూడరు. అసలు ఈ బయోపిక్స్ అనేవి మనకి అందుకనే చూడండి, గాంధీ బయోపిక్లో కూడాను కొన్ని ఓకే ఇది వివాదాస్పదంగా అనిపిస్తుంది అనుకునేవి, అప్పట్లో కూడా వాళ్ళు గాంధీ తీసేటప్పుడు కూడాను చాలా స్ట్రగుల్ అయ్యారు, ఇది పెట్టాలా వద్దా, ఈ సీన్ ఉంచాలా వద్దా, ఇట్లాంటి ఒక ఇష్యూని వీళ్ళు రైజ్ చేయాలా వద్దా, ఇలాంటివి ఎన్నో మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి మొదలు పెడితే డాన్సర్ మయూరి కథ గురించి ఇలా అంటే మనకి బేసిక్గా ఉన్నది మూడే కాబట్టి మనం ఈ మూడిటి గురించే మాట్లాడుతున్నాం. పాలిటిక్స్ అయితే కనుక వీళ్ళ గురించి, తర్వాత మన స్పోర్ట్స్ పర్సన్ అయితే కనుక ఇదిగో ఓన్లీ క్రికెటర్స్ గురించి, ఆ తర్వాత మూవీస్ అయితే కనుక ఇంకా అసలు చెప్పక్కర్లేదు, చాలా ఉన్నాయి బయోపిక్స్. అయితే సంజయ్ దత్ గురించి విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నాకు అనిపించేది ఏంటంటే బేసికల్లీ బయోపిక్ అనగానే డైరెక్టర్స్ స్క్రీన్ టెస్ట్ చేసి ఎవరి క్యారెక్టర్ అయితే వీళ్ళు అనుకుంటున్నారో ఆ క్యారెక్టర్కి సూట్ అయ్యే విధంగా మనిషి అపియరెన్స్ ఉన్నదా లేదా అన్నది ఒక్కటే చూస్తున్నారేమో అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఈ యాక్టింగ్ కానీ స్టోరీ కానీ ఇవన్నీ కూడాను ముందు అత్యుత్సాహంగా అబ్బో ఇంకేముంది స్క్రీన్ టెస్ట్ అయిపోయింది పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడని చెప్పి ముందు అది వాళ్ళని సెలెక్ట్ చేసేసుకోవడం, ఆ తర్వాత మిగతా కూడా మరి అలాగే ఉండాలి కదా, అలా లేకపోవడం వల్ల కొన్ని ఏమైనా దెబ్బతిన్నాయేమో అనిపించింది. ఇప్పుడు దంగల్ తీసుకుంటే గనక గీతా ఫోగట్ కానీ తర్వాత వాళ్ళ చెల్లెలు వీళ్ళిద్దరి లైఫ్ని తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా మెడల్స్ గెలిచారని మనకు ఎప్పుడు తెలిసింది, పిక్చర్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వాళ్ళు వేసినటువంటి పేపర్ కటింగ్స్, ఆ మూవీ పేర్లు కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వేసిన దాన్ని బట్టి చూసి ఓకే వీళ్ళు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు అనమాట, ఇన్ని మెడల్స్ వచ్చినాయి అనమాట అని అప్పుడు చూసాం తప్ప అప్పటి వరకు అంటే మరీ వీర విపరీతమైన స్పోర్ట్స్ పీపుల్ లవింగ్ పర్సన్ అయితే కనుక తెలుస్తుందేమో కానీ మామూలుగా నాలాంటి వాళ్ళకైతే తెలియదు, నేను పెద్దంత స్పోర్ట్స్ ఫ్రీక్ కాదు కాబట్టి. సో అప్పటి వరకు కూడాను ఆ అప్స్ అండ్ డౌన్స్, ఆ డ్రామా, తర్వాత అదిగో తండ్రితో కొంచెం ఎడబాటు రావడము, దూరంగా ఉండడము, ఆ తర్వాత తండ్రి విలువ తెలుసుకోవడము, కోచ్ ఏమో పాలిటిక్స్ చేయడము, ఆడపిల్లలకి అసలు బాక్సింగ్ ఎందుకు, ఇవన్నీ అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్, ఈ డ్రామా ఇదంతా చూసిన తర్వాత వావ్ బాగుంది అనిపిస్తుంది. లాస్ట్లో ఎప్పుడైతే పేపర్ కటింగ్స్, అర్రే ఇదంతా నిజమా, భలే తీశాడు, సూపర్, అసలు అమీర్ ఖాన్ ఏమైనా అసలు మిస్టర్ పర్ఫెక్ట్, ఇలాంటివి తీయాలంటే ఇతనే. ఇంకా అప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి, అప్పటి వరకు అసలు మనం వాటి గురించి మాట్లాడుకోం కానీ ఇలాంటివన్నీ టాపిక్లు అప్పుడు వస్తాయి. సో బేసిక్గా బయోపిక్స్కి కావాల్సింది ఏంటి, ఒక రకమైనటువంటి మాల్ మసాలా, అంటే వాళ్ళలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్లో ఉన్నటువంటి అప్స్ అండ్ డౌన్స్ అన్నిటినీ ట్రాన్స్పరెంట్గా చూపించగలిగితే బయోపిక్ సక్సెస్ అవుతుంది. మరి అలాంటప్పుడు మీరు చూడండి ఇరువర్ తీశాడు మణిరత్నం, దాంట్లో ఫస్ట్ తను రాసుకున్న స్టోరీ, ఆ తర్వాత ఈ మన గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ నుంచి మంచి థ్రెడ్స్ అవి వచ్చి లేదు నువ్వు ఇవన్నీ తీసాయి, ఈ సీన్ తీసాయి, ఈ సీన్ తీసాయి అని మొత్తం అంతా దాన్ని ఏమో స్క్రూటినీ చేసిన తర్వాత వచ్చిన మూవీ, అసలు అది మూవీలాగే లేదు అసలు. అంటే మణిరత్నం సినిమాలు మామూలుగానే కొంచెం యూనిక్గా ఉంటాయి, కానీ తను అడ్రస్ చేయాలనుకున్న ఇష్యూని అడ్రస్ చేయలేకపోయాడు. అండ్ సేమ్ ఇస్ కేస్ విత్ రాజనీతి, అది అసలు ఇందిరాగాంధీ తర్వాత అంటే అప్పుడు కాలాన్ని బట్టి దానికి సంబంధించి ఏదో తీద్దాం అనుకున్నారు, లాస్ట్ మినిట్లో అవ్వలేదు. సోనియా గాంధీ ఒక విదేశీ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడాను. అయితే అసలు మహాభారతాన్ని తీసుకుని దాన్ని ప్రజెంట్ పాలిటిక్స్కి అన్వయించి చేద్దాం అనుకున్నాడు డైరెక్టర్, చాలా చక్కగా స్టోరీ రాసుకున్నాడు, కానీ గవర్నమెంట్ నుంచి థ్రెడ్స్ వచ్చినాయి, లేదు ఈ సీన్ తీసేయి, ఈ సీన్ తీసేయి అని. ఆఖరికి రాజకీయాల మీద పెట్టిన దృష్టిని కంప్లీట్లీ మొత్తం చేంజ్ చేసేసి మోడర్న్ మహాభారతగా దాన్ని మార్చేసి మొత్తానికి ఏదో సినిమా అయిందనిపించాడు. డబ్బులు పెట్టినందుకు కానీ మరి ఏదో ఒకటి చేయాలి కదా, బయోపిక్ అనుకున్న దాన్ని కాస్త మైథాలజీ, మోడర్న్ మైథాలజీ కిందకి మార్చేశారు. ఇలా ఉంటాయి అన్నమాట. సో ప్రెషర్స్ ఎవరికైనా ఉంటాయి, అందులో డౌట్ లేదు. అందులోనూ కొంచెం వివాదాస్పదమైనవి తీసుకుంటే తప్ప సినిమా హిట్ అవ్వదు, వివాదాస్పదమైనవి తీసుకుంటే గనక ఇదిగో ఇలా ఉంటుంది. సో అసలు బయోపిక్ నిజంగా బయోపిక్లా ఉంటుందా, లేదు బయోపిక్లా భయపెడుతోందా అనే దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే ఇది సీజన్ ఆఫ్ బయోపిక్స్ లాగే అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్లీ ఎన్టీఆర్ గురించి బయోపిక్ తీస్తాను అనగానే అర్జెంటుగా అందరూనేమో ముగ్గురు అర్జెంటుగా స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి ఏ ఒక్కటి ఇంతవరకు కార్యరూపం దాల్చట్లేదు. సో వీటన్నిటి గురించి ఇవన్నీ చూస్తే ఒకసారి జాయినింగ్ ద డాట్స్ బేరీస్ వేసుకుంటే బయోపిక్ నిజంగా అసలు బయోపిక్ కాదు, బయోపిక్ అనిపిస్తుంది. సో సక్సెస్ ఎన్నైనాయి, ఫెయిల్యూర్ ఎన్నైనాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసే నేల పైన కథలే పలికేసి చిన్నారునైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 EST ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
హరే రామ్ సీతారాం అంత ఇంతే ఆత్మారాం, అంతు తెలియని ముండి కటాలకు ఎంత చెప్పినా గోచరం, అరే ఏమి చెప్పినా గోచరం. ఉన్న వరకు తిని కృష్ణారామని ఊరకుంటున్నది ఇల్లాలు, బాదారుకెక్కనిదే ఇల్లాలు. ఉన్నవి లేని వివరుల నెత్తిపై రుత్త దూతున్నది గొడ్రాలు, బహురత్తి చేయున్నది గొడ్రాలు. హరే హరే రామ్ సీతారాం అంతా ఇంతే ఆత్మారాం, అంతు తెలియని ముండి కటాలకు ఎంత చెప్పినా గోచరం, హరే ఏమి చెప్పినా గోచరం. అత్త కూడా ఒక ఇంటి కోడలను అర్థమెరిగినది ఇల్లాలు, గూఢార్థమెరిగినది ఇల్లాలు. పాపందల తక పరుల పిట్టలను బాధ పెట్టునది గొడ్రాలు, రంపాన రాయునది గొడ్రాలు. హరే హరే రామ్ సీతారాం అంతా ఇంతే ఆత్మారాం, అంతు తెలియని ముండి కటాలకు ఎంత చెప్పినా గోచరం, హరే ఏమి చెప్పినా గోచరం. అత్త మాట ఏ వేదాక్షరమని ఆలకింతున్నది కోడలు, ఎదురాటకుండునది కోడలు. అత్త మాట ఏ వేదాకరమని ఆలకింతున్నది కోడలు, ఎదురాడకుండున్నది కోడలు, ఒక మాటంటే పది వర్తిస్తూ ఉరిమి తూతున్నది తోడేలు, అపహుంకరించున్నది తోడేలు. హరే హరే రామ్ సీతారాం, అంతా ఇంతే ఆత్మారాం, అంతు తెలియని మొండి కటాలకు ఎంత చెప్పినా గోచరం, అరే ఏమి చెప్పినా గోచరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మామూలుగానే బయోపిక్ తీయడం కష్టం, ఏదైనా లైఫ్ హిస్టరీ కాదు, హిస్టారికల్ మూవీస్ కాదు, ఎలాంటివైనా సరే కొంచెం తీయడం కష్టం. ఎందుకంటే అప్పటి అంబియన్స్ని క్రియేట్ చేయాలి, రంగస్థలానికే చాలా కష్టపడ్డారంట. హార్డ్లీ సెవెంటీస్ ఎయిటీస్ మూవీ అంటే అప్పటి టైంలోకి వెళ్ళాలి అని అంటే, మరి అలాంటిది సావిత్రి గారు గురించి తీయాలి అని అంటే ఇంకొంచెం సిక్స్టీస్కి వెళ్ళాలి, ఫిఫ్టీస్ సిక్స్టీస్కి వెళ్ళాలి. సో ఒక టైమ్లీ ఇప్పుడు సమకాలీన పరిస్థితులను బట్టి తీయాలంటే నీకు దారిలో ఎక్కడన్నా మొబైల్ కనపడ్డా పర్లేదు, ఏం కనపడ్డా పర్లేదు ఒకవేళ సడన్గా, కానీ ఒక వైరు ఒక మొబైల్ లాంటివి, ముఖ్యంగా మీరు మన హృతిక్ రోషన్ మూవీ ఉంది కదా మోహన్జోదారో, దాంట్లో అయితే మీరు గమనిస్తే చిన్న మైన్యూట్ ఇది కూడా డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా తీద్దాం అనుకున్నారు, కానీ అసలు అప్పటికి లెదర్ ఉందా ఐరన్ ఉందా అని చెప్పి ఎన్ని రకాల కాంట్రవర్సీస్ క్రియేట్ చేశారు. దాంట్లో అలా ఉంది, ఆ హీరోయిన్ పెట్టుకున్నటువంటి కొన్ని ప్రాప్స్ ఏవో ఉన్నాయి బ్యూటీకి సంబంధించినవి, అవన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అప్పట్లో అవేవి లేవు కదా అని. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నువ్వు చిన్న మైన్యూట్ డీటెయిల్ని కూడా మిస్ అవ్వకుండా చూసుకుంటే తప్ప మూవీ తీయడం చాలా కష్టమైన విషయం. ఇక హిస్టారికల్ మూవీస్ విషయానికి వస్తే కొన్నిటికేమో హిస్టరీ ప్రతిసారి కరెక్ట్ చెప్తుందని లేదు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం దాన్నే హిస్టరీ అనడం చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ మారినప్పుడల్లా పుస్తకాల్లో హిస్టరీ లెసన్స్ కూడాను కొద్దో గొప్ప చిన్నగా మ్యానిపులేట్ చేయబడుతూ ఉంటాయి. కొన్నిటికి ఏమో అసలు చరిత్రే దొరకదు, దొరికిన వాటిల్లో కొంచెం డిప్లొమసీ ఉంటుంది, కొన్నిట్లో అదేంటి కాంట్రవర్సీ ఉంటుంది అది చెప్పలేం, ఇంకొన్నిట్లో అసలు చెప్పాల్సిన మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏది వదిలేయాలి ఏది ఉంచాలి అనేది తేల్చుకోవడం కూడా కష్టం. కొన్ని ఏమో ఈ సిచ్యువేషన్ అవసరమా, ఇది ఎవరు చూడరు బోర్ కొట్టేస్తుందని అనుకుంటాం మనం, బట్ ఆ జడ్జ్మెంట్ తప్పవచ్చు, అసలు అదే క్రూషియల్ అయి ఉండొచ్చు, యు నెవర్ నో. కొన్ని మనకు అక్కర్లేదు అనుకునేవి అట్టు పెట్టేయచ్చు. మీరు ఎడిటింగ్ తీసుకుంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ ద మోస్ట్ సాట్ ఆఫ్టర్ డిపార్ట్మెంట్, అసలు యాక్చువల్గా దాంట్లో ఉండాల్సిన వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా అసలు ఇది ఉంచుదాం ఇది ఉంచుదాం అనుకునే లాంటి వాళ్ళు అస్సలు పనికిరారు. ఎందుకంటే మనం మామూలుగా ఇంట్లో ఏదన్నా కొంచెం పనికిరాని పడేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమోలే ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు కొన్నది అసలు ఎంత మంచిగా ఉంటుందో, అయినా ఇంతవరకు పాడవలేదు కాబట్టి దీన్ని అట్టు పెడదాం, ఇదేమో ఇది కొంచెం మెమరీగా ఉంటుంది, ఇది నాకు ఫస్ట్ టైం ఇది మా నాన్న కొనిపెట్టింది ఇది అట్టు పెడదాం, ఇలా అట్టు పెట్టి అన్నీ కూడా చెత్త ఎక్కువ పేర్చేస్తాం. ఇలాంటి వాళ్ళు కనుక ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో కూర్చుంటే ఒక సినిమా 8 గంటలు అయినా కూడాను ఏమీ ఏది కట్ చేయడానికి కూడా అన్నీ అవసరమైనవే అనే అనిపిస్తుంది అదనమాట. సో అలా ఏది ఉంచాలి ఏది తేల్చు అసలు తీసేయచ్చు అనేది తేల్చుకోవడం కొంచెం కష్టమైన విషయం. అలాగే సిచ్యువేషన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తే ఈ కాలానికి నప్పదు, కొంచెం గొడవలు రావచ్చు, లేదు అసలు కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవ్వచ్చు. సో అసలు ఆ మ్యాటర్ కరెక్ట్గా మనం కన్వే చేయగలమా లేదా ఇవేవి తెలీదు, ఆ టైంకి తగ్గట్టు తీయగలమా లేదా కూడా తెలీదు. గాంధీ లాంటి మూవీ తీసినప్పుడే ఈ కష్టాలన్నీ చూసుకున్నారు ఆల్రెడీ. మూవీస్ పాలిటిక్స్ రెండు సమపాళనలో కలిసినటువంటి ఎంజీఆర్ జీవితంలో కూడా చాలా స్టోరీ ఉంటుంది, దాన్ని ఎంజీఆర్ కరుణానిధులు ఇద్దరి వర్షన్లో చెప్దామని చెప్పి మణిరత్నం ఇరువర్ మూవీ 1997లో తీద్దామనుకుంటే వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కానీ తర్వాత వచ్చినటువంటి ఎనిమిటీ కానీ వీటన్నిటినీ అంటే ఒక కంప్లీట్ డ్రమాటిక్ లైఫ్ అది. సో అది మంచి నాటకీయతగా ఉంటుంది, సినిమా కూడా బాగా హిట్ అవుతుంది అనుకుంటే మణిరత్నం సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏడీఎంకే అప్పుడు రూలింగ్లో ఉంది. సో 1996లో కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తర్వాత మణిరత్నాన్ని పిలిచి స్క్రిప్ట్ మొత్తం మార్పించి చూసిన తర్వాత ఓకే ఇప్పుడు ఓకే అని చెప్పి దాన్ని ఇచ్చేయమని చెప్పారు. సో మొత్తం డ్రామా అంతా తగ్గిపోయి సినిమా ఫెయిల్ అయ్యి డబ్బింగ్ రైట్స్ తీసుకున్న వాళ్ళు చాలా నష్టపోయారని చెప్పి, ఈవెన్ మురళీమోహన్ తీసుకున్నాడు తెలుగులో డబ్బింగ్ రైట్స్, తన ఈ లైఫ్ స్టోరీ మామూలుగా ఒక బుక్గా రాసుకున్నాడు అందులో కూడా తను అదే రాసుకున్నాడు, నేను చాలా నష్టపోయాను ఇరువర్ మూవీని తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకుని అని చెప్పి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఇందాక మనం అదే మాట్లాడుకుంటున్నాం, మోస్ట్ కలర్ఫుల్ జీవితం ఎంజీఆర్కి, రాజకీయాల్లో అసలు ఓటం అనేది లేదు, చాలా ఏళ్ళు రాజకీయాల్లో అలాగ ఉండి ఉండి డిఎంకే పార్టీలోంచి బహిష్కరించబడి కొత్త పార్టీ పెట్టి అలా గెలుస్తూ పోయాడు. అండ్ అతనికి బ్యాక్ స్టాపింగ్స్ అలాంటివి ఏం లేవు, అసలు వెన్నుపోట్లు అనేవి తెలియదు, ఏదో అనారోగ్యం వచ్చింది అయినా కూడా తన అంచర్లను అలాగ చెప్పు కింద తేలిలాగా ఉంచే పాలించాడు తప్ప అనారోగ్యం రాగానే ఇంకెళ్ళు ఎవరన్నా దాన్ని టేక్ ఓవర్ చేసుకుని అలా ఏమీ చేయలే, ఎంత ఒంట్లో బాగాలేకపోయినా కూడా తన మాట నెగ్గింది. వెరిన్ ఎన్టీఆర్ పొలిటికల్లీ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చూశాడు, ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి 10 నెలల్లో ఏకంగా సీఎం అవ్వడం అనేది, చీఫ్ మినిస్టర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు, ఇట్స్ ఎ రికార్డ్. అండ్ ఇంకా గ్రామాధికారాల తొలగింపు, తర్వాత ఉద్యోగస్తుల రిటైర్మెంట్ వయసు తగ్గించడం, ఇలాంటివన్నీ కొంచెం ఒక డ్రాస్టిక్ నిర్ణయం తీసుకోవడం, ఏకపక్షంగా వ్యవహరించడం, ఇలాంటివన్నీ వాళ్ళ ఫాలోవర్స్కి కార్యకర్తలకు అందరికీ కొంచెం అసంతృప్తి కలిగించడం, తర్వాత పొలిటికల్లీ కొంచెం ఏదైనా ఎత్తుగడలు అవన్నీ తెలియక, తర్వాత వెన్నుపోట్లు, తర్వాత ప్రజా ఉద్యమాలు లేవదీసి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడం, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ కోపాన్ని చవి చూడటం, మంత్రులకి సరైన గౌరవం ఇవ్వకపోవడం, అహంకారం ప్రదర్శించడం, వినూత్న సంక్షేమ పథకాలతో ప్రజల ఆధారాన్ని చూరగొనడం, అసలు ఒకటేంటి ప్లస్ మైనస్ రెండు సమంగా ఉన్నటువంటి వ్యక్తి. అండ్ రాష్ట్రాల అధికారాల కోసం పోరాటం కానీ, తర్వాత నేషనల్ లెవెల్లో అన్ని అపోజిషన్ పార్టీస్ని ఏకం చేయడానికి ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండడం కానీ, తన సొంత తప్పిదాలతో ఎన్నికల్లో ఓడిపోవడం కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల్లో అసెంబ్లీలో కూర్చోవడం, అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోవడం, కుటుంబం మాట కాదు అని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకోవడం, ధైర్యంగా ప్రజల్లోకి ఆమెను కూడా తీసుకెళ్లడం ఎలక్షన్ క్యాంపెయిన్కి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకి బాగా మంచి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ దూరం చేసుకోవడం, ఇలా ఒక్కటేంటి అసలు, ఏదో ఒక సింహంలాగా బ్రతికినాళ్ళు బతికినా కూడా ఆ తర్వాత గాయపడిన ఒంటరి సింహంలాగా అలాగ అసలు ఇంకోసారి మళ్ళీ తను బౌన్స్ బ్యాక్ అవుదాం అనుకుంటూ ఆ ఆవేదన ఆక్రోశంలో సడన్గా హఠాత్తుగా ఆయన పోయారు. సో ఈ కథని మొత్తం ఒకవేళ సినిమాగా తీస్తే కనుక ఒక గొప్ప గ్రీక్ ట్రాజెడీ అవుతుంది. ఎన్టీఆర్ పార్టీ ఆయనతోటే మూతబడి ఉంటే అసలు ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్గా అలాగే తీసేసి హ్యాపీగా మళ్ళీ మూవీని రిలీజ్ చేసి డబ్బులు కూడా చేసుకోవచ్చు. వేరిన్ ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ మూసిలేదు, సెకండ్ పాయింట్ ఇప్పుడు రూలింగ్లో ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్స్ టైంకి ఇది రిలీజ్ చేయాలి అంటే బయోపిక్గా ఈ కథలో వాళ్ళకి అనుకూలమైనది మాత్రం వాడుకోవాలి అనేది ఎవరైనా అనుకుంటారు, వాళ్ళనే కాదు ఇప్పుడు ఈవెన్ వైఎస్ఆర్ గురించి తీసినా కూడా బయోపిక్ దాంట్లో అన్నీ అలాగే ఉండాలి. సో ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే తీసుకొని చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ ప్రతికూలమైనది వాడుకుందామని చెప్పేమో అపోజిషన్ పార్టీ వాళ్ళు చూస్తారు, అందుకే కదా కృష్ణా జిల్లాకు కూడాను ఎన్టీఆర్ పేరు పెడదామని చెప్పి అనుకున్నారు అని అన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఇలా అంటే వాళ్ళు ఒక రకంగా పాజిటివ్గా వాడుకుందాం అనుకున్నారు, వీళ్ళు ఒక రకంగా పాజిటివ్గా వాడుకుని బయోపిక్కే తీద్దాం అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు దీనికి విరుగుడుగా ప్రతిపక్షం వాళ్ళు ఇంకో సినిమా తీస్తారు, దాంట్లో అన్నీ కంప్లీట్లీ నెగిటివ్గా ఉంటుంది తన గురించి, ఇందులో అంతా పాజిటివ్గా ఉంటుంది. సో ఇలాంటి సమయంలో అసలు బయోపిక్ తీస్తే అసలు ఎట్లాంటి పరిణామాలు వస్తాయి అనే విషయం ఆలోచిస్తే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది అన్నమాట, ఓకే ఇంతకన్నా కూడా పాస్ సినిమాలు రామారావు వేసుకుని చూసుకోవడం బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అనందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు, వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాని గారు బామగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
Everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎన్టీఆర్ బయోపిక్ కనుక తీసే మాట అయితే, ఆల్రెడీ 3 స్టేట్మెంట్ ఇచ్చారు, ఆర్జీవీ స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఇంకొకళ్ళు తీస్తానన్నారు, మన బాలకృష్ణ ఇంకో సినిమా. సో అసలు రామారావు గురించి ఒక మూవీ తీయాలి అన్న ఆలోచన రావడం ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఆయన అసలు ఆయన ఉన్నప్పుడే, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తూ ఆయన వేషంలాగే ఒకటి వేయించి కోట శ్రీనివాసరావు చేత, తర్వాత సత్యనారాయణ చేత కొన్నిసార్లు ఇలాగ మొత్తానికి
అట్లాంటి ఒక యాంటీగా అనమాట, తను తన వేషమే వేయించి తను ఏదో నెగిటివ్గా చేస్తున్నట్టుగా అలాగా. ఇదే విషయం మీద ఒకసారి మన అలీతో అనే సరదాగా అనే షోలో కోట శ్రీనివాసరావు చెప్పారు కూడా, విజయవాడ రైల్వే స్టేషన్లో కొట్టారు అని చెప్పి జనాలు ఎన్టీ రామారావుకి అగెన్స్ట్గా, అంటే తనని నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నటువంటి క్యారెక్టర్ వేస్తావా అని చెప్పి. సో అలాగా అభిమానం పీక్స్లో ఉన్నది, మంచి నటుడు కాదనట్లేదు, పొలిటికల్లీ కూడా ఒక మంచి స్టార్డమ్ని అనుభవించాడు, ఆ తర్వాత అంతకన్నా అంటే ఉత్థాన పతనాలు రెండు కూడాను చూశాడు. సో అలాంటి ఒక వ్యక్తి గురించి ఒక బయోపిక్ తీస్తున్నప్పుడు పూర్తి చరిత్ర ఎవరికి అక్కర్లేదు నిజానికి. సో ఎవరికి వాస్తవాలు అంతకన్నా అక్కర్లేదు, దాన్ని కూడా మనం తప్పుబట్టలేం. ఇప్పుడు రామాయణాన్ని సీతారాముల కళ్యాణం వరకే చూపించవచ్చు, భారతంలో పాండవ వనవాసం మాత్రమే చూపించవచ్చు, చూపించిన కొంచెము నిజాయితీగా చూపించారా లేదా అన్నదే ప్రశ్న మెయిన్. ఎన్టీఆర్ని మామూలు మనిషిగా చూపిస్తే లోపాలతో పాటు అన్నీ చూపించాలి, లేదు ఒక దైవంశ సంభూతుడిగా తప్పులేవి చేయనివాడుగా చూపిస్తే అసలు చరిత్రే అవ్వదు, ఓ జానపద కథ అవుతుంది. నిజానికి సంజయ్ దత్ మీద వస్తున్న మూవీలో మొత్తం అన్ని తన బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కూడాను చెప్పారు. ట్రైలర్ చూస్తే కనుక నాకు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా దగ్గర ఇగో AK-47 ఉంది, ఇదిగో నేను ఇన్నిసార్లు జైలుకి వెళ్ళాను, నేను అడుక్కున్నాను, రోడ్ల మీద తిరిగాను పిచ్చోళ్ళలాగా, న్యూయార్క్లో నేను ఒక మంచి హోటల్ నుంచి మొత్తం న్యూయార్క్ సిటీని చూశాను, అలాగే ఒక్క కిటికీ కూడా లేనటువంటి మగ్గిపోయిన జైలుని కూడా చూశాను, అది ఇదని చెప్పి మొత్తం అంటే పాజిటివ్ నెగిటివ్స్ ఎక్కువ చూపించాడు రాదర్ పాజిటివ్స్ కన్నా కూడాను. అండ్ స్టిల్ అది అందుకే అంత ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసింది. లైక్ ఇప్పుడు ఒక మూవీలో ఉత్థాన పతనాలు రెండు కనుక చూపిస్తే ఆ బయోపిక్లో ఖచ్చితంగా జనాల ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంతేగాని ఇంక అసలు మొత్తం క్లీన్ సర్టిఫికెట్, ఇప్పుడు ఎంఎస్ ధోని మూవీ ఉంది, దాంట్లో అసలు క్లీన్ సర్టిఫికెట్ తప్ప ఎక్కడ అసలు ఏమీ లేదు. సో అలాంటివి చూడాలి, ఏదో డాక్యుమెంటరీ మూవీలా, దీనికన్నా క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు కదా అనిపిస్తుంది మనకి ఒక్కొక్కసారి. సో అలా అన్నమాట. అయితే అసలు అట్లా చూపించే విషయానికి వస్తే గనక ఒక బయోపిక్ కానీ ఇంకోటి, అలా దుర్గుణాలు దురలవాట్లు ఇవన్నీ చూపిస్తే అది రసవత్తరంగా నడుస్తూ ఉంటుంది, చూడబుద్ధి అవుతుంది. అలాంటి ధోరణిలో ఎన్టీఆర్ సినిమా తీసే స్వేచ్ఛ దర్శకుడికి ఇస్తారు అనేది ఊహించడానికి కూడా కష్టమైనటువంటి విషయం. మేబీ తేజ కూడా అందుకే తప్పుకుని ఉంటాడు, ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి. సో బాలకృష్ణ ఆల్రెడీ ప్రొడ్యూసర్స్లో ఒక వ్యక్తి బాలకృష్ణ. సో ఎట్లాగూ టీడీపీ తరఫు కొంచెం అంటే పాజిటివ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి, అలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా డైరెక్టర్కి ఉంది. అండ్ ఇప్పుడు ఒకవేళ ఓన్లీ మూవీస్ వరకు చూపిస్తే ఓకే, లేదు పొలిటికల్ ఎంట్రీ కూడా చూపించారు అని అంటే చంద్రబాబు ఎన్టీఆర్ని ఛాలెంజ్ చేసిన విషయము, టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయము చూపించాల్సి వస్తుంది. చూపిస్తే ఇంకా అసలు ఇప్పుడు మళ్ళీ అంటే కొంచెం తక్కువ చేసినట్టే కదా ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని. ఒకవేళ చూపించకుండా వదిలేస్తే అందరూ ఇదేంటి ఇదేం సినిమా, అసలు పాలిటిక్స్ తీశారు కానీ అసలు ఎక్కడ నిజాలు లేవు అని మళ్ళీ జనాలే అంటారు. ఎందుకంటే నాట్ మచ్ పీరియడ్ అంటే పెద్దంత ఏమి టైం అయిపోలేదు, ఎన్టీఆర్ మన పోయిన తర్వాతకి ఇప్పటికీ మరి అంత దారుణమైన ఎంతోమంది మనకి ఇప్పుడు కూడా జనాలు చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, అసలు ఏం జరిగింది వాస్తవం అనేది తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మోహన్ జదరానో లేకపోతే ఇంకోటో గాంధీయో అంటే చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి బయోపిక్లు అయితే చూస్తే ఏది జరిగిందో అదే నమ్ముతాం, లేదా బుక్స్లో ఏది ఉంటే దాన్ని నమ్ముతాం, కానీ దానికి ప్రత్యేకంగా మళ్ళీ మనమేమో కాదు అవును అని డిబేట్ చేయ అంటే ఇక ఏమన్నా మరీ ఇక మంచి కూలంకషంగా దాని ఏంటి రీసెర్చ్ చేసి చూస్తే చెప్పలేం, కానీ మామూలుగా అయితే కనుక పెద్దంత ఏమి మనకు తేడా ఏం తెలియదు. బట్ వేరే ఇందులో మనకి మొత్తం తెలుసు, ఎందుకంటే హార్డ్లీ 25 ఇయర్స్, ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా అన్ని విషయాలు తెలుసు. సో ఇలాగా ఒక ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మచ్చ లేకపోతే ఇంకోటి అని అనుకుని కొని ఏమైనా కట్ చేస్తే అది అసలు కరెక్ట్ అయిన బయోపిక్ అవ్వదు. అలా కాదు పెడితే ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్లో ఉన్న పార్టీ కాబట్టి, అది రూలింగ్లో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షమైన ఎవరైనా సరే, ఇప్పుడు వైఎస్ఆర్ గురించి బయోపిక్ తీస్తున్నారు మమ్ముట్టి హీరో పాదయాత్ర అని చెప్పి, దానికైనా అంతే, దాంట్లో అన్ని పాజిటివ్స్ ఎలక్షన్స్ ముందే అది కూడా రిలీజ్ అయ్యేది. సో ఈ బయోపిక్స్ అన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఒక కత్తి మీద సామ్ లాంటిది, మీరు ఓన్లీ పాజిటివే చెప్తారు అని అంటే అందరికీ జనాలందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ ఏం చేశారు, కాంగ్రెస్లో ఎలాంటి ఒక పొజిషన్కి వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేశారు, ఇవన్నీ కూడా తెలుసు. సో మరి అంత దూరం ఏం అవ్వలేదు, మొన్నే మధ్య కాబట్టి ప్రతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ మూవీ చూసినప్పుడు దే రిలేట్ టు ఇట్, ఓకే ఇదెవరు 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 అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్యాక్షనిస్టా లేకపోతే ఏంటి కొడుకులు ఏంటి అది ఇది అన్నీ తెలుసు. సో ఎలా చెప్పాలి అనేది అది ఓన్లీ ఒక పాయింట్ని తీసుకుంటే దాంట్లో డాక్యుమెంటరీ లాగే ఉంటుంది తప్ప ఏ ఉండదు. మొత్తం లైఫ్ తీసుకుంటే అందులో ఉన్న నెగిటివ్స్ కూడా హైలైట్ చేస్తే ఇగో ఇది ప్రాబ్లం, వివాదాలు అయిపోతాయి. సో రాజకీయ రంగాన్ని కొంచెం కవర్ చేసినా కూడా ఏమైనా వివాదాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు వచ్చిన గొడవని సినిమాల వరకే పరిమితం అవుదాము అని నిర్మాతలు అనుకోవచ్చు. ఒకవేళ అదే జరిగితే మరి డ్రామాటిక్ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది డైరెక్టర్కి వచ్చే ఫస్ట్ క్వశ్చన్. మూవీస్లో ఎన్టీఆర్ ఉత్థాన పతనాలు ఎక్కడున్నాయి? ప్రొడ్యూసర్గా ఫస్ట్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినాయి తప్ప ఒక యాక్టర్గా అసలు స్లంప్ అనేది రాలేదు తనకి. కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా నెవర్త్లెస్ వాటికి రెట్టింపు హిట్ అయిన సినిమాలు అదే ఏడాదిలో వచ్చినాయి. ఇక రెమ్యునరేషన్ పరంగా అంటారా అసలు తగ్గిందే లేదు, మంచి చక్కగా అందరూ చాలా అసలు ఇస్తాము మొర్రో ఛాన్సులు అని చెప్పి అన్నదే తప్ప ఈయన ఎప్పుడు నాకు ఛాన్సులు కావాలని ఏ రోజు అడిగింది కూడా లేదు. అసలు వేషాలు లేని స్థితే ఎప్పుడు రాలేదు. డైరెక్టర్గా కూడా టాప్లో ఉన్నాడు, ప్రొడ్యూసర్గా చాలా హిట్ సినిమాలు తీశారు, అండ్ దర్శక నిర్మాతగా ఏదైనా వైఫల్యం అంటూ ఉందంటే కెరీర్ చివరి దశలో తీసినటువంటి పౌరాణిక చారిత్రాత్మక సినిమాలు మాత్రమే తప్ప అంతకు ముందంతా కూడాను సక్సెస్లే. అండ్ ప్రజలక ఆ వైఫల్యాలు గుర్తులేనంతగా అదే టైంలో సాంఘిక సినిమాలు కూడా హిట్ అయ్యి అసలు యూత్ని కూడాను ఒక మంచి ఆరాలోకి తీసుకెళ్ళింది. సో మూవీస్ పరంగా చూసుకుంటే కనుక ఈ యూనిలేయర్డ్ సక్సెస్ఫుల్ స్టోరీని అంత రసవత్తరమైన కథగా చెప్పడము తెరకెక్కించడము చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వివాదాలు అంటారా పెద్దంతగా ఏమీ లేవు. అంటే ఏదో ఎప్పుడు పంక్చువల్గా ఉండేవారు, సెట్కి టైంకి వచ్చేవారు, మేకప్ వేసుకుని రెడీగా ఉండేవారు ఇలాంటివి తప్ప ఎవరన్నా మేబీ ఒకవేళ ఏదన్నా తప్పు చేసినా లేకపోతే ఏదైనా కొంచెం సరిగ్గా ఇల్ ట్రీట్ చేసి ఉన్న సందర్భాలు ఏమైనా ఒకటి రెండు ఉంటాయేమో, కానీ వాటితో మూవీ తీసేంత సీన్ అయితే ఉండదు కదా. ఇక లైఫ్లో ఫస్ట్ స్టేజ్లో కొద్దిపాటి స్ట్రగుల్ ఉన్నా కూడా సినిమా రంగంలో మొత్తం సక్సెసే కాబట్టి దాని గురించి అసలు తీయడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఫర్ సపోజ్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారనుకోండి, ఆయన మీద మూవీస్ ఏదైనా ఒక మూవీ తీస్తే బయోపిక్ తీస్తే సేమ్ ఇదే ప్రాబ్లం. సో ఆయన మీద బయోపిక్ తీస్తున్నప్పుడు కూడాను అంటే అంతకుముందు ఒకసారి ఆల్రెడీ ప్లాన్ చేశారు, అయితే ఇప్పుడు నాగార్జున మళ్ళీ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. అంతకుముందు ఆల్రెడీ ఒకసారి స్టోరీ రాస్తున్నప్పుడు 60 సినిమాల వరకు సాగినటువంటి ఆయన జీవిత కథని ముళ్ళపూడి వెంకటరమణ గారు కథానాయకుడి కథ అనే పేరుతోటి రాశారు ఆల్రెడీ ఒక స్టోరీ. అది సూపర్ హిట్ అయింది. 200 సినిమాలు పూర్తయిపోయిన తర్వాత ఆ పుస్తకానికి సీక్వెల్ రాయమని అడిగారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎవరిని? ముళ్ళపూడి గారిని. అప్పుడు ఆయన ఏమన్నారు చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా. అవు మల్ల 15 అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చామున్ పలికించాలి, తంత్రాలు ఫలించాలి. మలయాళ భగవతి మా పాలి భద్రకాళి.
ఓంకారి హ్రీంకారి హుంకారిణి తల్లి, దయచేసి కావు మమ్మా, వీని అహంకారమణగించి ఆగ్రహం హరించి కృపజూపి బ్రోవు మమ్మా. డంబమెంతో తూపినాడే డాపు చేచాడే డింగరి డింగరి, డంబమెంతో తూపినాడే డాపు చేచాడే డింగరి డింగరి. చేకు మేకై ఎదిరి కొడితే శోక దాడించే డింగరి డింగరి, చేకు మేకై ఎదిరి కొడితే శోక దాడించే డింగరి డింగరి. డంబమెంతో తూపినాడే డాపు చేచాడే డింగరి డింగరి.
అయ్యోడా ఎత్తావులు ఓటంకాయ
మోసకారి బొమ్మ, మాయదారి బొమ్మ, రోజాన నన్మోదనే నాపై కరుణింపవే, నన్ను దరిజేర్పవే తల్లి, దిగిరాగదే వేగమే. ఉట్టుట్టి మంత్రాలు లే, ఉట్టుట్టి మంత్రాలు లే, పొరిచిన్నన్నా చెక్కాలి తంత్రాలు లే. గుట్టంతా తెలిసెనులే, నీకీల్ బొమ్మ పట్టుడి పారెనులే. గుట్టంతా తెలిసెనులే, నీకీల్ బొమ్మ పట్టుడి పారెనులే. ఉట్టుట్టి మంత్రాలు లే, పొరిచిన్నన్నా చెక్కాలి తంత్రాలు లే.
ఈ గెంతులు నేను గెంతగలం లేదు. ఎచ్చాడు బూడిద గుమ్మడికాయ, సత్తా ఉంటే ఆ కలిశం కదిలించో.
కదిలిస్తుమరావో
ఆరావల్లి, ఆ అగ్ని బాండం ఇలా చేయవో.
మంత్రదండం పంపి మర్యాద నిల్పవే, పగదీపవే జగ్గమా జగ్గమా జగ్గమా. తలచితే డాకిని పలికిస్తే డాకిని తరలి రావే జగ్గమా.
దుర్గాదేవి దుష్ట సంహారిణి, భర్గాకాళి భయ నివారిణి, నాపై నీ కృపా రాణి భవాని. ఓ పరమ పావని ఫాలా నా బొట్టు పెట్టి ఆపై నాకు
చుట్టి చాలా నా పొట్టు పెట్టి ఆపై నా కుప్పు చుట్టి దూకాడే కోతిలాగా తుమికాడే కుంగలగా దూకాడే కోతిలాగా తుమికాడే కుంగలగా కండం గిండంతా చెయ్యదా ఒరే కండం గిండంతా చెయ్యదా ఒరి డింగరి కండం గిండంతా చెయ్యదా ఒరి డింగరి దండం పెట్టి తేటేయరా ఒరి డింగరి దండం పెట్టి
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి అడిగారు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇప్పుడు 200 సినిమాలు పూర్తయినాయి కదా, సో దీనికి సీక్వెల్ రాయొచ్చు కదా అని అంటే ముళ్ళపూడి గారు అన్నారు, ఫస్ట్లో ఉన్న స్ట్రగుల్ తర్వాత ఎక్కడుందమ్మా, మీ పాత్రలు మీరు ఎంచుకునే స్థాయికి చేరిన తర్వాత డ్రామా ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు రాసినా కూడా రక్తి కట్టదు, ఆ తర్వాత ఈ సినిమా చేశారు, ఆ తర్వాత ఈ సినిమా చేశారు, ఆ తర్వాత అది చేశారు, ఆ తర్వాత ఇదిగో ఈ సినిమా చేశారని ఇట్లా చెప్పుకోవడమే తప్ప ఫస్ట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ స్ట్రగుల్, ఓకే దేవదాస్ చేశాక అన్ని వరుసగా అవే వచ్చినాయి, సో అప్పుడు ఇంకా ఏదొచ్చినా మనం యాక్సెప్ట్ చేసి కొంచెం మన ట్రాక్ మార్చాలని మీరేమో ఈ మన మిస్సమ్మ మూవీలో కామెడీ డిటెక్టివ్ కామెడియన్ పాత్ర మీరు ఎన్నుకున్నారు, ఇలాంటివన్నీ రాయడానికి ఇప్పుడు ఏముంటుంది, ఏమీ ఉండదు, ఒక మూవీ తర్వాత ఇంకో మూవీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పడం తప్ప అని సున్నితంగా తిరస్కరించారు. మూవీస్లో తొలి దశలో ఏఎన్ఆర్కి చాలా క్లిష్టకాలం ఉంది, ఎన్టీఆర్కి అయితే అది లేదు, రెండో సినిమా నుంచే హీరో అండ్ వరుస సక్సెస్లు, ఏ స్టోరీలో అయినా సరే విలన్ ఉండకపోతే దానికి ఒక స్టోరీకి ఒక హైప్ ఉండదు. సో ఈయన కథలో విలన్ ఎవరవుతారు, సహనటుడు నాగేశ్వరరావా, ఇద్దరి మధ్య కొంచెం ఏదో చిన్న తేడాలు ఉన్నాయనుకోండి బట్ అది బద్ధవైరం అయితే కాదు, ఒకవేళ ఉన్నదని ప్రూవ్ చేయగలరా, కొన్ని వాస్తవాలు ఏమైనా చూపిస్తారా లేకపోతే దాచేస్తారా, కొంతకాలం పాటు తెలుగు మూవీ ఇండస్ట్రీని ఏఎన్ఆర్ క్యాంపు ఎన్టీఆర్ క్యాంపులుగా విడిపోయింది అని చెప్పి ఈ మూవీలో చూపించగలరా, అసలు అలా చూపిస్తారా, ఇద్దరి అభిమానులు ఐ మీన్ ఆ అభిమాన సంఘాలు పోస్టర్ల మీద పేడముద్దలేసుకోవడం జరిగిందంట, అది చూపిస్తారా, ఇప్పుడు ఇద్దరు ఇద్దరి నటవారసులు ఫామ్లో ఉన్నారు ఆల్రెడీ, సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు పైగా, సో ఇలాంటి టైంలోనేమో ఇలా చేశారు అని అంటే మళ్ళీ ఆల్రెడీ ఫ్యాన్స్ అసలు మామూలుగా లేరు, ఇది వరకు ఓన్లీ అభిమానులే ఉండేవాళ్ళు, ఇప్పుడు అన్ని ఇజాలు ఎక్కువైపోయినాయి, ఏ ఇజంలోనూ నిజం లేదు, అది ప్రాబ్లం. సో ఇలాంటి రోజుల్లో ఇట్లాంటివి ఏమన్నా చూపిస్తే, ఒకవేళ మూవీ బయోపిక్లో కనుక ఓన్లీ యాక్టింగ్కి సంబంధించి చూపించి అసలు ఇంకా మొత్తానికే అసలు అభిమాన సంఘాలన్నా లేకపోతే మొత్తం ఇంకా ఇప్పటికే బ్యాడ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీ రెప్యుటేషన్ ఇంకా దారుణంగా దెబ్బతింటుంది అండ్ మూవీ ఇండస్ట్రీని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ తరలించడానికి ప్రయత్నించే ముందు నాగేశ్వరరావు అసలు తనని సంప్రదించనే లేదన్న కోపంతో, అలాగే నాగేశ్వరరావుకేమో విరాళాల సేకరణకి వెళ్ళినప్పుడు నన్ను సంప్రదించలేదనే కోపం ఉంది, సో వీళ్ళిద్దరూ కూడాను ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సంప్రదించలేదు, టైంకి కరెక్ట్గా నన్ను అడగలేదు అనేటటువంటిది ఓ చిన్న మిస్కమ్యూనికేషనో డిస్టర్బెన్సో ఏదో ఉంది. సో మద్రాసులోనే సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్స్ని అడిగారని చెప్తే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు తెలుగు అంటూ కలవరించిన ఎన్టీఆర్ ఇమేజ్ ఏమైపోతుంది, సో ఇలాంటివన్నీ తీసిపారేస్తే ఇంకా ట్విస్టులు ఉండవు. సో ఒక విలన్, ఒక ఘర్షణ, ఒక డ్రామా లేనిదే ఏ కథ కూడాను సక్సెస్ అవ్వదు, కాబట్టి ఇదేనా అంతే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మనుగడలో లేకపోతే కొన్నైనా డ్రామాటిక్ పాయింట్స్ మనకు దొరుకుతాయి, కానీ టీడీపీ 2019లో పోటీ చేస్తుంది, 25కి 25 సీట్లు గెలిచి బీజేపీకి బుద్ధి చెప్పాలని చాలా మంచి ఆవేశంలో కూడా ఉన్నారు, దానికి ఎన్టీఆర్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ని ఉపయోగించుకోవాలని అటు వైఎస్ఆర్సీపీ చూస్తుంది, ఇటు టీడీపీ చూస్తుందంటే అర్థం ఉంది ఎందుకంటే పార్టీ వాడదు కాబట్టి, బట్ వైఎస్ఆర్సీపీ కూడా ఎన్టీఆర్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్నే అడ్డం పెట్టుకుని క్యాంపెయినింగ్ చేద్దామని చూస్తుంది, అందుకే కదా నిన్న కృష్ణా జిల్లా పేరుని ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తామన్నారు. సో ఇలాంటప్పుడు ఇబ్బంది పెట్టేటటువంటి ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే ఏదైనా డిస్క్రిపెన్సీస్ కానీ ఉంటే అవన్నీ తీసేసి ఎటువంటి నాటకీయత లేని ఒక మూవీ తీస్తే డాక్యుమెంటరీలా ఉంటుంది.
ఎన్టీఆర్ గెటప్ లో డాన్సులు లేకపోతే బాలకృష్ణ అవి చేస్తారు కాబట్టి మహా అయితే రీహాష్డ్ ఎన్టీఆర్ ఏదో ఒక మూవీ లాగానో లేదా ఒక చిత్రలహరి లాగానో తయారవుతుంది తప్ప అది బాలకృష్ణ ఫ్యాన్స్కి ఏమన్నా అపీలింగ్గా ఉంటుందేమో తప్ప ఎన్టీఆర్ అభిమానులకి ఏ మేరకు నచ్చుతుంది అనేది తెలియదు. ఇక ఏ కథకైనా సరే క్లైమాక్స్ ఉండాలి కదా. సో ఎన్టీఆర్ మూవీ కెరీర్ వర్కే తీస్తారు అనుకుంటే క్లైమాక్స్ ఏముంటుంది? సినిమాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్ళడమా? లేకపోతే తను పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడాను ఈ మన విశ్వామిత్ర, శ్రీనాథ కవి సార్వభౌమ ఇలాంటి కొన్ని ఫ్లాప్ మూవీస్ తీశారు కదా, వాటి గురించి ఏమని చెప్తారా? రెండూ నప్పవు. సో క్లైమాక్స్కి వచ్చేసరికి అదన్నా చూపించాలి, అది నప్పదు కాబట్టి రాజకీయాలన్నా చూపించాలి. చైతన్య రథన్ లాంటి కొత్త కాన్సెప్ట్స్, జనాలు ఏమో అసలు కుప్పలు తెప్పలు గల జనాలు వచ్చేయడాలు ఇలాంటివన్నీ చూపించాలి. మరి రాజకీయాలు అంటూ చూపించితే ఖచ్చితంగా మళ్ళీ మొదటికే వస్తుంది. సో ఏ దర్శకుడికైనా సరే ఇదంత సులభమైన పని అయితే కాదు. నేను ఓన్లీ ఎన్టీఆర్ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు అది ఆగిపోయింది కాబట్టి మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ వేరెన్ ఏ మూవీ అయినా సరే, ఇప్పుడు ఒక మూవీ బయోపిక్ తీస్తున్నారు అని అంటే దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు గాంధీ గారు, ఇప్పుడు సావిత్రి గారి గురించి తీస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు మొత్తం ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారంట, ఎలా ఉంటారు ఏంటి ఆవిడ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి. అసలు కీర్తి సురేష్ అయితే నేను చెయ్యనంటే చేయనని చెప్పిందంట ఫస్ట్. నా వల్ల కదా ఏంటది, ఆవిడ గ్రేస్ ఎక్కడ, ఆవిడ స్టేచర్ ఎక్కడ, అసలు నేను అది వేయటం ఏంటి అని చెప్పి. స్టిల్ కాదు, మేము ఈ ఫోటో సెషన్ అవి చూసాము, నీ ఫేస్ బాగా సూట్ అవుతుంది అనిపిస్తోంది, నువ్వు చేయగలవు అని చెప్పి నాగ అశ్విన్ చాలా అసలు కన్విన్స్ చేసి ఒప్పించాడు. తనకి ఇది రెండో మూవీనే, బట్ స్టిల్ దే ట్రైడ్ సంథింగ్. అంటే ఇప్పుడు నిజానికి దుల్కర్ సల్మాన్ మామూలుగానే మనిషి చాలా బాగుంటాడు, అండ్ జమినీ గణేశన్ గెటప్లో చాలా సూపర్గా కుదిరాడు, అది చూస్తే భలే అనిపించాడు. అండ్ వీళ్ళిద్దరి పేరు కూడా చాలా బాగుంది. సో ఇట్లా అంటే మనకి బయోపిక్ అనగానే అరే ఇప్పుడు సావిత్రి గారు మాయబజార్లో అలా ఉన్నారు కదా, ఇందులో కీర్తి సురేష్ ఎలా ఉంటుందో అని ఆ కంపారిజన్ మనకి తెలియకుండా మనకి స్టార్ట్ అయిపోతుంది. ఆ కంపారిజన్ని, ఆ ఎక్స్పెక్టేషన్స్ని అన్నిటినీ మీట్ అయ్యి తీయాలి అని అంటే డైరెక్టర్కి గట్స్ ఉండాలి, అటు యాక్టర్స్కి గట్స్ ఉండాలి, అఫ్కోర్స్ చూసే మనకు కూడా గట్స్ ఉండాలనుకోండి. అది ఎలా తీశారు ఏంటి అనేది వేలం వెరిగా బయోపిక్ అనగానే రణబీర్ కపూర్ అనగానే సంజయ్ దత్ గురించి వెళ్ళారు చాలామంది, రణబీర్ కపూర్ ఎలా చేశాడని. నాలాంటి వాళ్ళైతే రణబీర్ కపూర్ ఫ్యాన్స్ అయితే కనుక రణబీర్ కపూర్ ఎలా చేశాడో చూద్దామని వెళ్తారు. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎనీ అదర్. మనకి ఐదర్ ఆ బయోపిక్ తీసినటువంటి ఆ వ్యక్తి మీదన్నా మనకి మంచి అభిమానం ఉండాలి, లేదు ఈ యాక్ట్ చేసే వాళ్ళ మీదన్నా మంచి అభిమానం ఉండాలి. ఇక వాళ్ళు సేమ్ ఫ్యామిలీ వాళ్ళు అనుకోండి, ఇంకా అది మామూలుగా ఉండదు. సో మొత్తానికి బయోపిక్లు అనేవి బయోపిక్లుగా మారకుండా నిజంగా ఉన్నదున్నట్టుగా తీస్తే, దానికి కొంచెం ఉన్నదున్నట్టుగా తీస్తారు అని అంటే దాంట్లో కొంచెం మసాలా అనేది యాడ్ చేస్తారు, ఎందుకంటే డ్రామాటిక్ సిచ్యువేషన్స్ కోసం. అలా కాదు, ఓన్లీ ఉన్నదున్నట్టే తీయాలి అని అంటే మటుకు అది నిజంగా అంత సెన్సేషన్ ఉన్నటువంటి ఒక మనిషి అనే, అంటే అట్లాంటి ఒక క్యారెక్టర్ అయినా అయి ఉండాలి, లేదు అంటే మామూలు మూవీస్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ధైర్యం చెయ్యాలి అని అంటే అన్నిటికీ ధైర్యం చేయాలి, అంతేగాని మనిషి మాత్రం సెన్సేషన్ మనిషి, కానీ తీయడం మాత్రం అసలు ఎటువంటి వివాదాలు లేకుండా చాలా ఓన్లీ రాముడు మంచి బాలుడు, అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించను ఇలాంటివి తీస్తే మటుకు ఆ బయోపిక్కి అర్థం ఉండదు. తీస్తే ఇదిగో ఇలా ఉండకూడదు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని మొత్తం తీయాలి, అది నాకు అనిపించేది. మీరేమంటారు? మొత్తానికి ఈ బయోపిక్ల పర్వం ఇప్పుడు ఈ రెండు నెలలు ఇంకా మనకి అసలు మామూలుగా ఉండదు కాబట్టి ఇక మీదట వచ్చే బయోపిక్ల గురించి ఖచ్చితంగా ఏదైనా చూస్తే కనుక రివ్యూ, ఇప్పుడు ఎట్లాగో మే 9th మహానటి స్టార్ట్ అవుతోంది, రిలీజ్ అవుతోంది, సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ అందుకే ఈలోపు ఇవాళ స్పీచ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది, సావిత్రి మహానటి మూవీ స్పీచ్ చూసిన తర్వాత. సో ఇదండి ఇవాళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
దమాతా గారిసా దమాదసా దమగరిసస్ దమకసస్ దమసస్
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం మే 2, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com లో గాని మా ఫేస్బుక్ గ్రూప్ లో గాని తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.